சௌந்தரியசார சர்வஸ்வம் மந்தஸ்மித மனோகரம் வந்தாறு ஜனமந்தாரம் வந்தே சயிமகேஸ்வரம் பிரியாதீத பதஸ்திதாம் ச கருணம் ஜானாக்னி சைலஸ்திதாம் மஜ்ஜன்மாந்தர புண்ணியபாகவசத் பிராப்தம் சத்குரும் சச்சசாயீஸ்வரம் ஆலம்பேன விஹீனம் யோமாபம் பரிபூர்ணம் நிஷப்தம் குருரூபம் தத் பிரம்மஸ்புரதான் பரம மாகேஸ்வரஸ்வரூபுடு சச்சிதானந்த குருமூர்த்தி அயின பகவான் சச்சசாயி திவ்ய சரணாரவிந்தாலக்கு பிரணாம சஹசிரம் சமர்ப்பிஸ்தூ வீரபத்ர விஜயంలో ఆ వీరభద్రుడి మూలమేమిటి అంటే మళ్ళీ శివుడే. శివుడి ప్రతినిధి ఆయన. శివుడి ప్రతినిధి మనం అంటారు కదా, స్వామి డివోటీయే ఇంత మంచివాడైతే ఇంత గొప్పవాడైతే అసలు స్వామి సంగతి ఏమిటి అని ప్రశ్న వేస్తుంటారు. కాబట్టి మనం ఉండవలసింది ఏమిటంటే ఆ స్వామికి డివోటీగా ఉండిపోతే మనకు క్షేమం. ఎందుకని, మనల్ని చూసి మన తండ్రి యొక్క గొప్పదనాన్ని, మన తండ్రిని చూసి మనం ఉండవలసిన లక్షణాన్ని ఈ ప్రపంచం నిర్దేశిస్తుంది కనుక స్వామి డివోటీగా ఉన్నామని అనుకున్న మరుక్షణం ఆయన డివోటీలాగానే ఉండాలి. ఆయన మన తండ్రి అని అనుకున్నప్పుడు ఆయన బిడ్డవలే సంచారం చేయాలి. అప్పుడు ఈ ప్రపంచం మనకి స్వామికి గౌరవాన్ని, ఒక కీర్తిని, ఒక భక్తిని, ఒక విశ్వాసాన్ని కలిగి మన ఎందుంటుంది గనక ఈ వీరభద్రుడు ఎలా పుట్టాడు, ఇవన్నీ కూడా ఆయన చాలా అందంగా, అసలు అమ్మవారు ఎందుకని యోగాగ్రిని రగుల్చుకున్నది అనేది పోతనామాచ్యుడు చాలా అద్భుతంగా చెప్తాడు. ఆమె చితి పేర్చుకోలేదు, యోగాగ్ని రగుల్చుకున్నది. ఆ యోగాగ్ని రగుల్చుకున్నది నిన్న విచారణ చేశాం మనం. త్రికూటనాంని స్థిమితే అంతరంగే అని శంకర భగవత్పాదులు చెప్పారని, మూలాధారంలో నుంచి యోగాగ్రులు వాయువులన్నీ బయలుదేరి షట్చక్రాలు దాటి విశుద్ధాన్ని దాటి ఆజ్ఞాచక్రం దగ్గరకు వచ్చి శూన్యంలో లయమై అక్కడ సుషుమ్నానాడి పడగ విప్పి దానిలోకి వెళుతుందని మనం విచారణ చేశాం. ఆ విచారధారకు అనుగుణమైనటువంటి ఒక యోగ ప్రస్థానమే ఈ వీరభద్ర విజయం. వీరభద్ర విజయంలో చెప్పాం కదా, సర్వదిక్కుల వారు చనుచుండిది. ఎలా వెళుతున్నారో మనం, సర్వదిక్కుల వారట, నాలుగు దిక్కుల నుంచి అంటే తూర్పు ఇంద్రాది దేవతలందరూ కూడా బయలుదేరారు, ఉత్తరంలో ఉన్నటువంటి కుబేర స్థానంలో ఉన్నవారంతా బయలుదేరారు, అలాగే దక్షిణంలో ఉన్నటువంటి యమకింకరులంతా కూడా బయలుదేరారు. ఎందుకంటే యజ్ఞం జరిగినప్పుడు అక్కడ జరిగేటువంటి వినాశనం ఏదైతే ఉన్నదో, వినియోగింపబడిన ప్రతి వస్తువుని కూడా స్వక్షేత్రానికి చేర్చడానికి వీళ్ళు కూడా కాపాలికులు ఉండాలి. ఈ కాపాలికులంతా కూడా బయలుదేరారు. అలాగే పశ్చిమ దిశలో నుంచి పరిపూర్ణమైనటువంటి జ్ఞానమూర్తులంతా కూడా బయలుదేరారు. అంటే జ్ఞానులు, విజ్ఞానులు, తపస్సులు, తాత్వికులు, ముముక్షువులు, దేవీదేవతా స్వరూపాలు, సమూహాలు సకుటుంబంగా భార్యాసమేతంగా వాళ్ళంతా కూడా దక్ష ప్రజాపతి దానికి వెళుతూ ఉన్నారు. తమరారు నవరత్న తాటంకరోచులు చెక్కుటద్దములతో చెలిమిజేసి, వాళ్ళు వెళుతుంటే ఈ చెవులకి వేసుకున్నటువంటి లోలాకులు ఉన్నాయే, వాటి యొక్క కాంతి ఈ చెక్కిళ్ల మీద పడి ప్రతిఫలిస్తున్నాయట, ఒకటికి రెండుగా కనిపిస్తున్నాయట. తాటంకం అంటే చెవి కమ్మ.
మహనీయ తపనీయ పదకజ్యతులు అంపభాగంబులు ఆదరింప అంచిత చిని చినాంబర ప్రభలతో మేఘలాకాంతులు మేలమాడ,
కట్టుకున్నటువంటి చీరలు, ఆ చీరల మీద వేసుకున్నటువంటి వడ్డాణాలు, ఇవన్నీ కూడా చీరతో వడ్డాణమా వడ్డాణంతో చీరా, ఎందుకని వెళుతున్న దక్ష ప్రజాపతి చేస్తున్న యజ్ఞానికి కాబట్టి సాలంకృతమైనటువంటి స్త్రీమూర్తులంతా వెళుతున్నారు.
చంచల సారంగ చారు విలోచన ప్రభలు నల్దిక్కుల అబ్బికొనగా మించు వేడుక భర్తృ సమేత లగుచు మాలితంబుగ దివ్య విమానయాన లగుచు ఆకాశ ప్రధాన అరుగుచున్న ఖచర గంధర్వ కిన్నరాంగ నెల చూచి.
అప్పటికే విమానాలు ఉన్నాయి, ఇప్పటికే కాదు. ఎవరి విమానం వాళ్ళు ఎక్కెళ్ళారట, ఆ ఎవరి విమానంలో వాళ్ళు ఎలా వెళుతున్నారంటే సర్వ దిక్కులు చూస్తూ వెళుతున్నారట. ఎందుకని వెళ్ళి చూస్తున్నారంటే వాళ్ళంతా ఒక్కొక్క దిక్కులో ఉండటానికి అలవాటు పడ్డవాళ్ళు. ఇవాళ మొట్టమొదటిసారిగా శూన్యంలో ఆకాశంలోకి వచ్చారు. నాలుగు దిక్కులు చూసుకుంటూ ఆ ప్రకృతిని, ఆకాశ గమనాన్ని అంతా కూడా ఆనందిస్తూ నెమ్మదిగా వెళుతున్నారు. ఆకాశమే కాంతివంతమైపోయింది అంటాడు పోతన పరమాద్భుతంగా. ఆ వెళుతుంటే ఉరికే వెళ్తారా, జాతరకు గాని వేడుకకు గాని మాట్లాడకుండా మౌనంగా వెళ్ళేవాడు ఎవడు? ఆ మౌనంగా వెళ్ళరు, అట్లా ఉంది ఇట్లా ఉంది, ఆహా ఎంత బాగుంది నవ్వుడు, ఆ ఏం బాగాలేదని రెండో వాడు ఈ మాటలు మాటల పోగులతో వెళుతున్నారట.
ముతమున కన్మభోద్భవ విభూతి కన్వెన నవ్యకామిను పరువులు వట్టి భూషణ విభాసితలై నిజనాథయుక్తులై మదకలహంస పాండుర సమంచిత దివ్య విమానయానలై అదే చనుచున్న వారు కను అభ్రపదంబున నీలకంధరా.
అరుగునయారా వెళ్తున్నారు, నన్ను అడుగుతావేంటి వాళ్ళంతా మన వాకిట్లో నుంచి పోతుంటే ఏమవుతుందో చెప్పమంటావేంటి నువ్వు చూడు, నీలకంధరా కాస్త కళ్ళు తెరవయ్యా అని అమ్మవారు అంటే అని
అనఘా విను లోకంబున.
లోకం లోకరీతి చెబుతున్నది అమ్మవారు అయ్యవారితో. అమ్మవారైనా అయ్యవారికి అలాగే చెప్పాలి, వేరే రకంగా చెబితే ఆయన వినుడుగా.
అనఘా విను లోకంబున జనకుని గేహమున కలుగు సకల సుఖంబులు తనయలు అవి సంప్రీతి కనుగొనక ఏ రీతి నిలుచుకాయము అభవా.
నీకంటే పుట్టుక లేదు గాని నాకు పుట్టుకుందిగా, శివ నీకు తండ్రి ఎవడో నాకు తెలియదు అభవా. ఆ శబ్దం ప్రయోగం అనమాట, నీకు పుట్టుక లేదు కాబట్టి నీకు పుట్టిలేదు. మీ అమ్మ నాన్న ఎవరంటే నువ్వే చెప్పలేవు, అందరికీ నేను నాన్నని చెబుతున్నావు కానీ నువ్వెవడు, మీ నాయన ఎవడంటే లేదు, నీకు కథ లేదు, మాకుంది. నేను ఎక్కడ పుట్టావంటే మా తండ్రి హిమవత్పర్వతరాజు, ఆయనకు ఇల్లు ఆవాసం కొండో ఏదో ఒకటి ఉంది ఆయనకి, అంటే నాకు అడ్రస్ ఉంది డ్రెస్ కూడా ఉంది, నీకు రెండు లేవన్నది అది. కాబట్టి నా అడ్రస్ ఏమిటంటే మా నాన్న ఇల్లు ఈ లోకల్లో. ఆ తండ్రి ఇచ్చేటువంటి సుఖాన్ని పొందటానికి బిడ్డలు అక్కడికి చేరుతారయ్యా, అందుకే అందరూ వెళుతున్నారు అన్నది. కాబట్టి నా ఎందు ప్రసన్నుడవై నా మనో అభీష్టం ఏంటంటే మా తండ్రి చేసే యాగం చూసి వస్తాను పంపించు అని అడిగింది.
కళ్యాణి నీ మాట కడు నొప్పు.
నువ్వు చెప్పింది పర్ఫెక్ట్, నువ్వేం తప్పు చెప్పలే. అంటే సరే అనకుండా ఉండటానికి ఇది ముందు ముందు కాళ్ళ బంధం, నువ్వు చెప్పినవన్నీ రైటే కానీ అంటాడు. ఈయన కూడా అదే పద్ధతిలో
కళ్యాణి నీ మాట కనువప్పు బంధువులు పిలవకుండి సంప్రీతించను దురంటివి ఇది యులసైనను దేహాభిమాన మదన అమర్షణను కడగి ఆరోపిత ఘనకోప దృష్టులు కారేణి పోదబుదాని వినుము వినుత విద్యా తపోవిత్త వయో రూప కులములు సుజనులకు గుణంబు ఇవి కుజనులయ దోషహేతంబులై వివేకంబు సరచు మహాత్ములైన వారి మహాత్మ్యము ఆత్మగర్వమున చేసి జడులు పొడగాన జాలరు జలజనేత్ర.
నువ్వు చెప్పినవన్నీ ఎవరి గురించి, ఎటువంటి తండ్రి గురించి? హిమవత్పర్వతరాజుల గురించి చెప్పు, ఒప్పుకుంటా. మళ్ళీ దక్ష ప్రజాపతి కూతురుగా ఉన్నావంటున్నావే, ఈ దక్ష ప్రజాపతి వేరు హిమవంతుడు వేరు. అంటే పురుషులందు పుణ్య పురుషులు వేరయా అని తండ్రులందు పుణ్య తండ్రులు వేరయా. అందరూ తండ్రులే, జన్మిస్తారు, కానీ ఏ తండ్రి ఎవడు విచారణ చేసుకోవాలి. గుణవంతుడా, కులవంతుడా, భాగ్యవంతుడా, ప్రేమపూరితమైనటువంటి హృదయం ఉన్నవాడా లేడా, అంతేగాని జన్మ ఇచ్చాడు గనక తండ్రి కావటానికి వీల్లేదంటున్నాడు శివుడు. జన్మ ఇచ్చిన ప్రతివాడు తండ్రే గనకైతే ప్రతి బిడ్డ కూడా తన తండ్రి ఇంట ఆనందాన్ని పొందాలి. అట్లా లేదు కదా, వాళ్ళంతా కుమతులు కదా అంటున్నాడు అని
కుటిల బుద్ధులైన కుజనుల ఇండ్లకు ఆర్యులే గవారు అనాదరమున బొమలు ముడివడంగ భూరి రోషాక్షులై చూతురు అదయుగాక సుదతి వినుము.
నిన్ను పిలిచాడా దక్ష ప్రజాపతి? పిలవలే, రారమ్మనేం అనలేదు, ఆహ్వానం లేదు. కానీ నువ్వు వెళ్ళినట్లయితే నువ్వు ఎందుకు వచ్చావు? వాడు కనుబొమ్మలు ముడుస్తాడు, వాడి సంగతి నాకు తెలుసు, నిన్ను పిలిచానా అంటాడు, అంతేకాదు విను అని.
సమదిరిపు ప్రయుక్త పటుపాయక జజితంగుడై దుఃఖమున తరంగి నిద్రగను గాని కృషింపడు మానవుండు. ఓయమా ఓమా వినుము ఇష్ట బాంధవ దురుత్తులు మర్మములంట నాట చిత్తమున అహర్ని శంభు పరితాపమునుంది కృషించు ఇప్పుడు.
పిలవని ఆహ్వానం అందని చోటికి గనక మనం వెళ్ళినా, వీడు ఎందుకు వచ్చాడని చూసినా, తామసగుణం చేత ఒక్క మాట గనక పొరపాటున ఏదన్నా మనల్ని అన్నా, అన్నవాడు మర్చిపోతాడు, అనిపించుకున్నవాడు జీవితాంతం కృషించిపోతాడు. నువ్వు చెప్తున్న ఏ లోకరీతి ఉన్నదో నేను కూడా ఉమా నీకు కూడా నేను ఇదే చెప్తున్నాను అన్నాడు. ఆవిడ ఒక మాట ఉన్నది, నువ్వేమన్నా అనుకో ఈ ఒక్కసారికి ఏమనద్దు. సీతాదేవి కూడా అదే ఉంది, రామా నిన్ను ఏమన్నా అడిగానా ఏదన్నా, ఇది నాకు కావాలి అని నోరు తెరిచి ఎప్పుడన్నా అడిగానా ఒక్క బంగారు లేడిని తప్ప అన్నది. అది చాలు, ఏది అడగకూడదో అది అడిగింది. ఇక్కడ కూడా అమ్మవారు అంటే చూడండి, యోగము అనుభవించవలసి వచ్చినప్పుడు మన బుద్ధి అటు వైపు నడిపిస్తుంది, కర్మానుసారంగా బుద్ధే నడిపిస్తుంది. ఇటా అటా ఇక్కడికి వెళ్దామా అక్కడికి వెళ్దామా అనుకుంటాం, ఇక్కడికి వస్తాం, కాసేపు ఏదో స్వామి సంగతులు మాట్లాడుకొని వెళ్ళిపోతాం, ఆ పూట బాగానే ఉంటుంది. రోజు స్వామి సంగతులు 23 దాకా ఉంది, వేళ వెళ్ళకపోతే ఏమనుకున్నాం అనుకోండి, అనుకొని ఇంకో చోటికి వెళ్ళామంటే అక్కడికి వెళ్ళాక ఏమనిపిస్తుందంటే, హాయిగా అక్కడికి వెళ్తేనే బాగుండేదేమో, యాతన అంతా పడ్డాం అనిపిస్తుంది. అమ్మవారి పరిస్థితి కూడా లోకల్లో ఉన్న స్త్రీ కంటే భిన్నంగా లేదు.
కుపితాత్మయై స్వస్వమానరహితు ఆత్మదేహంబు సగమిచ్చినట్టి భవుని విడిచి మూఢాత్మయగుచు అంవెలదిచనియే జనకుచూచడి వేడుక సందడింప.
మనస్సులో నిన్న కపిలుడు చెప్పాడు, కోరిక ఒకటి పుట్టుతూ ఉండగానే దానిని సంహారం చేయమన్నాడు, లేకపోతే ఆ కోరిక ఆశగా మారుతుంది, ఆశ దురాశగా మారుతుంది, దురాశ దుర్దశ వైపు దారితీస్తుంది. సగభాగం ఇచ్చినటువంటి పరమాత్మని కూడా, పరమేశ్వరుని కూడా అమ్మవారు వదిలిపెట్టి, ఎంత చెప్పినా ఈయన వినటం లేదు, అయినా నేను వెళుతున్నాను అని చెప్పి ఆవిడ బయలుదేరితే, కరుణాపూర్ణ సుధార్థి అయినటువంటి పరమేశ్వరుడు అమ్మవారిని ఒంటరిగా పంపిస్తాడా? పోనీ అయ్యవారు చెప్పాలా, ఆ భటులు వాళ్ళంతా ఉన్నారుగా, ప్రమదగణాలన్నీ ఉన్నాయి, అనేకమంది దేవతాస్వరూపాలన్నీ నిత్యము సదాశివ దర్శనం కోసం నుంచొని ఉంటాయి. ఎందుకంటే సదాశివుడు ఇటర్నల్, విశ్వేశ్వరుడు ప్రపంచం ఉన్నంత కాలం ఉంటే ఆయన పేరు విశ్వేశ్వరుడు, విశ్వానికి ఈశుడు విశ్వేశ్వరుడు. విశ్వేశ్వరుడు ఇక్కడ మేనిఫెస్ట్ అయి అభివ్యక్తమైనప్పుడు విశ్వేశ్వరుడు ఎట్లా అయినాడో, అభివ్యక్తం కాకుండా యోగ మార్గంలో గనక అనుభవంలోకి తెచ్చుకుంటే ఆయన పేరు సదాశివుడు. అన్ని అవస్థల్లో ఉంటాడు గనక.
మా నిన్ని చనుచుండ మణిమన్మదాది సహస్ర సంఖ్యాత రుద్రానుచరులు,
వేలకు వేలుగా రుద్ర అనుచరులంతా అమ్మవారు వెనక వెళుతున్నారట, పొజిషన్లోకి వచ్చేసారు వాళ్ళు, అమ్మవారు ఒక్కతే వెళ్ళడానికి వీల్లేదు గనక.
యక్షులు నిర్భయులై వృషభేంద్రుడై మున్నిడు కొలుచు సముద్రితగాల్చు కందుకాంబుజ శారికాతాళ వృంత దర్పణ ధవలాత పత్ర ప్రసూన మాలిక సౌవర్ణమణి విభూషణ ఘనసార కస్తూరిక చందనాది వస్తువులు కొంచునేగి.
అమ్మవారు వెళుతున్నది అంటే కస్తూరి, చందనం, ఆవిడ ఆభరణాలు, ఆవిడ మణులు, ఆవిడకున్న చీరలు, అన్ని కూడా వస్తువులన్నీ పట్టుకొని వీళ్ళంతా వెళుతూ
వస్తువులు కొంచునేగి సర్వాణి కదిసి
అమ్మవారిని దగ్గరకు కదిసి సమీపించి
శంఖదుందుభి వేణు నిస్వనములొప్ప
శంఖము దుందుభి వేణువు అనేటువంటి మూడు నాదాలు వినిపించేట్లుగా
మానితంబైన వృషభేంద్రయాన చేసి
అమ్మవారిని ఆ వృషభం తీసుకొని వచ్చారు. అమ్మ దీని మీద వేళ ఎక్కువ, దీని మీద బయలుదేరు, నువ్వు సింహవాహిని విన్న మాకు తెలుసు, అయినా ఈవేళ శివుడేం రావటం లేదు, అంటే ఆయన కారు ఫ్రీగా ఉంది, దీన్ని ఎక్కమన్నాడు. వృషభేంద్రయాన చేసి అది చేసి యజ్ఞ భూమాగ్గులై అర్ధి నరిగి అరిగి ఆ యజ్ఞం ఎక్కడ జరుగుతున్నదో ఆ భూమార్గం వైపు నెమ్మదిగా నడిచి వెళుతుంటే యజ్ఞశాల ప్రవేశించింది అమ్మవారు. అమ్మవారు ఒక్కతే కనపడుతూ ఉన్నదట యజ్ఞ ప్రాంగణంలో. ఈ రుద్రులంతా కనపట్టలే, అదృశ్య రూపంగా ఉన్నారు. దృశ్య రూపంగా ఎవరున్నారంటే ఒక్క అమ్మవారే. ఎందుకని అమ్మవారు అంటే దక్షుడు ఇంత ప్రవేశించినప్పుడే ఆమె అదృశ్య రూపాన్ని వదిలిపెట్టాలి, వ్యక్తరూపం కావాలి. వ్యక్తరూపం వస్తేనే సతీదేవి వచ్చిందని వాళ్ళ ఒక ఊహ కలుగుతుంది. చనుదించిన మగువను జననియు సోదరులు తక్క సభగల జనులను దక్షుల వల్ల భయమున అనయమునప్పుడు ఆదరింపరైరి మహాత్మా. తల్లి చూడలేదట, సోదరిమణులు దగ్గర తీయలేదట, ఆమెకి సోదరులు ఉన్నారు వాళ్ళు దగ్గర తీయలేదు. అంతెందుకు అసలు సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్క దక్షుడి యొక్క భయం వలన వాళ్ళు ఈమెను పలకరించలేదు. ఎవరైనా మన ఇంటికి వస్తే ఎంత ఆదరించాలి, ఎంత దగ్గర దిగాలి, వచ్చారా అనాలి, ఎట్లా ఉన్నారని అనాలి, కుశల ప్రశ్నలు వేయాలి, అవి ఏం లేవు అసలు ఆమెని పట్టించుకోలేదట. ఇక జనకుడ అటువైపు తల కూడా తిప్పి చూడలేదట, వస్తే వచ్చింది పోతే పోయిందని కూర్చున్నాడు వాడు. అవమానం భరించలేక పాపం వాళ్ళందరినీ, ఆ కథ అంతా ఉంది కానీ పద్యాలు మనకు అక్కర్లే, ఒక్కొక్కళ్ళని అడిగింది ఎందుకని నాతో మాట్లాడటం లేదు, ఎంత ఆయాసం, ఎంత ప్రయాణం చేసి వచ్చాను నేను, అందున ఎందుకు వచ్చాను, ఇదేం వేడుక జాతర కాదే, నా తండ్రి వాజపేయ యజ్ఞం చేస్తుంటే యజ్ఞఫలాన్ని పొందటానికి నేను రావలసిన అవసరం లేదా, లేదనుకున్నాడు దక్షుడు. కావాలనుకున్నది అమ్మవారు. సరే, ఎవరు ఏం ఉలకలేదు, ఏం పలకలేదు, ఎందుకంటే అప్పటికే దక్ష ప్రజాపతి అనేకమైనటువంటి తృప్తుల చేత మదోన్మత్తుడై ఉన్నాడు వాడు. బ్రహ్మని విష్ణువుని కూడా మీరు రండి అని దగ్గరికి వెళ్ళి పిలిచిన వాడు కాదు, కబురు పెట్టాడు వాళ్ళకి, కబురు పెడితే వస్తారు వాళ్ళు అని వాడు ఊహ. కానీ వాళ్ళు కూడా అలా వెళ్ళారు, ఎందుకనంటే శివుడు సంహారకాండ ఆయన పని గనక ఆయన చూసుకుంటారు. వరాలు ఇచ్చేవాడు వేరు, వరాలు పుచ్చుకొని తుంచేసేవాడు వేరు గనక ఆ యజ్ఞ సభామధ్యంలో దక్షుడు దగ్గర ఉండగా తండ్రిని సమీపించి ఓ మాట అడిగింది, ఇప్పటికైనా పలకరిస్తావా అని అడిగింది. దక్షుడు చెలించలే, చెలించకుండా పెడముగంగా ఉన్నాడట వాడు, పెడముగం వహించి నుంచున్నాడు. నుంచున్నాడు యజ్ఞం కొనసాగించండి అంటున్నాడు. ఎవరో వస్తే మనం యజ్ఞం ఆగుతుందా, ముహూర్తం ప్రకారం ప్రారంభించమంటున్నాడు.
కామక్రోధాది శత్రు విఘాతియగు సతీదేవి ఉదన్ముఖి అయి జలంబులాచనంబు చేసి శుచి అయి మౌనంబు ధరించి.
చూడండి, ఎప్పుడైతే ఎవరూ పలకరించలేదో ఆమెను మౌనం ఆశ్రయించింది, అక్కడ ఉన్నటువంటి పుణ్యజలాలు చేతిలో తీసుకున్నది, ఆచమనం చేసింది, శుచి చేసుకున్నది. అంటే ఆమెకు శుచి లేదా, అమ్మవారు కదా. అంటే దక్షుడి వంటి యజ్ఞవాటిలో ప్రవేశించినందువలన అమ్మవారికి ఆవరణ దోషం ఏర్పడింది. అది అందుకనే మనం కూడా అన్ని చోట్లకి వెళ్ళకూడదు. ఆవరణ దోషం, విక్షేప దోషం, మలదోషం అని మూడు ఉంటాయి జీవుడికి. ప్రధానంగా ఆవరణ దోషం. ఆ ఆవరణ దోషంలో స్వామిని గురించినటువంటి అనేక మంచి విషయాలు వినబడేటువంటి చోటకి గనక మనం వెళితే మన మనస్సు ఆనంద తాండవం చేస్తుంది. ఓహో, స్వామిని గురించి ఇలా కూడా అనుకోవచ్చు కదా, ఇంతవరకు తోచలేదే, ఇట్లా ఉపాసన చేద్దాం అని మనస్సు ఆ స్వామి వైపు వెళుతుంది. ఆవరణ మంచిదే, పెండాలు బాగానే ఉంది, మైకులు బాగానే, అంతా బాగానే ఉంది, అక్కడ స్వామి లేరు, ఏమన్నా ఆనందం కలుగుతుందా, కలగదు మనకి. ఆ కలగనటువంటి దక్ష ప్రజాపతి ఆవరణంలోకి వచ్చింది గనక ఆవిడికి ఏకకాలంలో ఆవరణ దోషం, మలదోషం, భిక్షే మల అంటే మాలిన్యం, భావమాలిన్యం, ఎవరు పలకరించరు, అంతా తిరస్కారమే, అంతా లోచూపు, అంతా కింద చూపు, ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. ఆమె జగజ్జనని, మామూలు ఆవిడ కాదు వెళ్ళింది, అయినా సరే ఆమె పరిస్థితి అది.
ఉదన్ముఖి అయి జలంబుల ఆచమనంబు చేసి శుచి అయి
మౌనము ధరించి మాటలు ఇంకా ఆగిపోయినాయి. ఇంకా ఆవిడ వెళ్ళి పలకరించడానికి మనుషులే లేరు అక్కడ.
చితాసనయై భూమి యందు ఆసీనయగుచు,
నేల మీద పద్మాసనం వేసుకుని కూర్చున్నది.
యోగ మార్గంబున శరీర త్యాగము చేయతలంచి,
యోగ మార్గంలో ఈ శరీరాన్ని వదిలిపెట్టేద్దాం అనుకున్నాను. ఏముంది, ఒకవేళ తండ్రి పలకరించలేదు, తోబుట్టువులు మాట్లాడలేదు, ఏదో నిరాదరించారు, ప్రాణాలు పోగొట్టుకుంటావా? ఆమన్నది ఈ శరీరాన్ని నేను వదిలిపెడతాను. ఎందుకు అయిందో అమ్మ పరమ రహస్యం చెప్తారు, అది నవనీతం. ఎందుకని అమ్మవారు శపిస్తే దక్షుడు ఒక నిమిషంలో పోయేవాడు, శపించదు. కారణం, వాడు ఎంత దుర్మార్గుడైనా జన్మకు కారణమైన తండ్రి అయినాడు. రెండు, అమ్మవారు యజ్ఞాన్ని ప్రోద్బలం చేసి నిలబెడుతుందే తప్ప యజ్ఞవాటికని ఈ దేహంతో ధ్వంసం చేయదు. రెండు, మూడవది తన వెనక వచ్చినటువంటి రుద్రగణాలన్నీ కూడా ఉన్నాయి. ఒక్కసారి వాళ్ళని గనక ఒక్కసారి ఒక ఆర్డర్ వేసినట్లయితే దక్షవాటికంతా అటు ఇటు కకావికలం చేయగలరు వాళ్ళు. వాళ్ళ అవసరం తనకి లేదు. మరి ఈ శరీరాన్ని ఎలా వదిలిపెట్టాలి? ఏదో కుప్పగూలిపోయి గుండె ఆగిపోయి మరణించినట్టు మరణించడానికి వీల్లేదు. యోగ మార్గాలు ఉన్నాయి. ఆ యోగ మార్గంలో శరీరాన్ని వదిలిపెట్టినటువంటి వారు మన కాలంలో మనకి తెలిసి కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని. కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని తన చుట్టూ ఉన్నటువంటి వారికి అందరికీ చెప్పాడు, 2:32 నేను ఈ శరీరం వదిలిపెడుతున్నాను, కపాల భేదనం జరగబోతున్నది, నేను యోగ మార్గంలో ఈ శరీరాన్ని ఇక్కడ వదిలిపెడుతున్నానన్నాడు. అంత గట్టివాడేనని నమ్మకం ఉన్నా వాళ్ళు ప్రాక్టికల్గా ఎప్పుడు చూసిన వాళ్ళు కారు గనక వాళ్ళంతా గడియారాలు సరి చూసుకుని పెట్టుకున్నారు. నొలక మంచం మీద పద్మాసన స్థితుడై యోగ మార్గంలో మూలాధారంలో ఉన్నటువంటి వాయువుని ఒక్కసారి బిగదీసి పైకి తీసి మనం చెప్పుకున్న మూల బంధనం, జాలంధర బంధనం, ఓజ్ఞాన బంధనం, మూడు బంధనాలు చేశాడు ఆయన. మూలబంధం అంటే మూలాధారం నుంచి నడుము వరకు ఉన్నటువంటి నాభి వరకు ఉన్నటువంటిది మూలబంధం. గాలిని బంధించాడు. గాలిని ఎప్పుడైతే బంధిస్తామో ఫిజిక్స్ ప్రకారం అది వేడెక్కుతుంది. ఆ వేడెక్కిన దానిని ఇంకా బిగియలాగాడు. దానిని ఓర్జాన బంధనం చేశాడు. ఓర్జాన బంధనం చేసి ఆ బిగించిన దానిని జాలంధర బంధనం చేశాడు విశుద్ధ చక్రం దాకా. అక్కడి దాకా జాలంధర బంధనం అయిగా అయిపోగానే ఈ మూడు బంధనాలు కాగానే ఇక్కడ ఉన్నటువంటి వేడి గాలి ఆ సుషుమ్న అనేటువంటి పడగని తాకింది. ఇది యోగ విశేషం. ఆ యోగ మార్గంలోకి అట్లా ఈ శరీరాన్ని ఒక్కసారి కుంభింపజేస్తాను, ఒక్కసారి బిగబెట్టినట్లయితే ప్రాణం పోతుంది అని ఆమె నిర్ణయించుకుంది. యోగ మార్గం ద్వారా గనక శరీరాన్ని వదిలిపెట్టినట్లయితే ఆ శరీరం సుమారుగా 21 రోజులు ప్రాణం వదిలిపెట్టినప్పుడు ఎట్లా ఉంటుందో ఆ 21వ రోజు కూడా అట్లాగే ఉంటుంది. అలా ఉన్నటువంటి వారు ఇద్దరు, మళ్ళీ అందులో అరవింద యోగి ఒకరు. అరవింద యోగి కూడా ఆ శరీరాన్ని అలాగే ఆ యోగ నిద్రలో ధారణాముద్రలో దాన్ని వదిలిపెట్టారు. అలాగే పరమహంస యోగానంద, పరమహంస యోగానంద ఆ క్రితం రోజు సాయంకాలం ఆ బ్రిటిష్ అంబాసిడర్తో మాట్లాడారు. ఆయన చాలా విషయాలు మాట్లాడారు. హీ వాజ్ లైక్ ఏ బ్లాజమ్డ్ ఫ్లవర్, వికాసమానం చెందినటువంటి సహస్ర దళాలతో ఉన్నటువంటి ఒక పద్మంలా ఉన్నాడు పరమహంస యోగానంద. మర్నాడు ఆ అంబాసిడర్ చెప్పారు, అగైన్ అట్ ద సేమ్ టైమ్ ఐ విల్ కమ్ అండ్ మీట్ యూ సార్ అన్నాడు. మళ్ళీ ఇదే సమయానికి రేపొచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను అని అన్నాడు. ఫర్ యూ దెర్ ఈస్ టుమారో, ఫర్ దిస్ బాడీ దెర్ ఈస్ నో టుమారో, దట్స్ ఇట్. కరెక్ట్గా ఏ టైంలో ఆ క్రితం రోజున కలిశారో అలాగే ఆయన శరీరాన్ని వదిలిపెట్టారు. వదిలిపెట్టిన తర్వాత ఆయనది కూడా 21 రోజు ఆ శరీరంలో ఉన్న పరిమళాలు ఇంకా మామూలుగా ఉన్న స్థాయి కంటే గొప్పగా ఉన్నాయి. ఇది మన చరిత్రలో అటువంటి వాళ్ళని కూడా మనం చక్కగా స్మరించుకోవాలి. ఎందుకంటే యోగ శాస్త్రం, ఎవడికి యోగం అంటే ఆసనాలు అయిపోయినాయి. యోగా మాస్టర్ అంటే వాడు 3 ఆసనాలు నేర్పేసి 3000 గాజేస్తున్నాడు. అది అంతే, అది కాదు. యోగం అంటే అంతరంగమైన సాధన. దానిలో మూలాధారం నుంచి సహస్రారం దాకా వాడు ప్రయాణం చేయాలి. దానికి అధ్యాత్మ విద్య ఉండాలి, యమ నియమాలన్నీ ఉండాలి. నిన్న చెప్పుకున్నవన్నీ ఉన్నట్లయితే అధ్యాత్మ ప్లస్ యోగ విద్య శాస్త్రం ఈ రెండూ కలిస్తే సాంఖ్యమని చెప్పుకున్నాం. ఈ సాంఖ్య విద్యలో వాడు పూర్ణుడు కావాలి కనుక అమ్మవారికే ఉంది యోగ విద్య, ఆమె అసలు యోగం.
వరుస ప్రాణాపాన వాయు నిరోధంబుగా వెళ్ళి
వరుస ప్రాణాయామం చేసింది, క్రమ ప్రాణాయామం చేసింది. ఆ క్రమ ప్రాణాయామంలో శ్వాసని ఎట్లా ఆపాలి, ఎక్కడ పెంచాలి, ఎక్కడ తుంచాలి, ఎక్కడ గతి నిరోధనం చేయాలి, అది తీసుకొచ్చేటువంటి అనేక వాసనాభూమికలన్నీ ఎలా వదిలిపెట్టాలి తెలిసిన అమ్మవారు గనక వరుస అంటే ఇన్ ఆర్డర్, ఒక పర్టిక్యులర్ ఆర్డర్ లో యోగ విద్యని
ప్రాణాపాన వాయు నిరోధంబుగా వెళ్ళి వాణిని ఏకముగా నాభితలమున గూర్చి అంతట ఉదానముదాక.
ఇప్పుడు నేను చెప్పింది ఉదాహరణ అంటే
నెగయించి బుద్ధితో హృదయ పద్మముల నిలిపి
సహస్రారం దాకా వెళ్ళి ఆ వెళ్ళేటువంటి మార్గంలో
వాణి మల్లన కంఠ మార్గమున మరి భూమధ్యమున వసింపజేసి శివాంఘ్రినా జీవ చింతనము చే నాధుని దక్క అన్యంబు చూడక అమ్మహాత్ముని అంక పీఠమునందు ఆదరంబున ఉండు దేహంబు దక్షుబలని దోషంబు విడువదలచి తాల్చె తనువున అవిరాగ్నిధారణములు.
మూలాధార భోజ్యాన జాలంధర బంధనాలు దాటి యోగ తరావళ్ళు శంకర భగవత్పాదులు ఇవన్నీ వర్ణిస్తారు, చెప్పుకుందాం రోజున. ఆ మూడింటిని బిగించి దక్షుని వలన జరిగినటువంటి ఒక మాలిన్యాన్ని పోగొట్టుకోవటానికి యోగాగ్ని రగుల్చుకున్నది. ఎందుకనిటంటే శివుడి దగ్గరకు మళ్ళీ ఇదే శరీరంతోనే వెళ్ళను అన్నది. ఎందుకు వెళ్ళవమ్మా, వెళ్ళొచ్చు కదా. ఆ దక్షుణ్ణి సంహారం చేసంటే నా తండ్రి తన ప్రాణంతో సమానంగా పెంచి ఇదిగో నా బిడ్డను నీకు ఇస్తున్నానని కాళ్ళు గడికి కన్యాదానం చేసి అన్యాపదేశంగా పరోక్షంగా నా తండ్రికి నేను దూరంగా ఉన్నప్పుడు కూడా నన్ను ఏమని పిలిచాడో తెలుసునా, పార్వతి గౌరీ అని పిలవలే, దాక్షాయణి అని పిలిచాడు. ఓ దక్షపుత్రిక అంటూ నా తండ్రికి ఉదాత్తమైనటువంటి గౌరవాన్ని ఇచ్చాడు నా తండ్రి. అటువంటి వాణ్ణి, అటువంటి పరమశివుణ్ణి నిందించాడు వీడు. కాబట్టి దాక్షాయణి నామంతో ఉన్న ఈ దేహంతో మళ్ళీ నేను నా పరమశివుడి దగ్గరకు చేరను అన్నది. ఎంత గొప్ప భావన చూడండి. అంకభాగంలో కూర్చున్నట్లుగా, అంకభాగం ఏమిటి, సింహాసనం నేల మీద కూర్చున్నది లేచింది అయ్యవారి అంకభాగంలో కూర్చొని యోగాగ్ని రగుల్చుకొని దాక్షాయణి అని నా తండ్రికి, దాక్షాయణి పేరు ఎందుకు వచ్చింది, తన తండ్రి పేరుతో కలిపి, ఇకపై దాక్షాయణే గనక లేకపోతే శివుడు ఇంకెవరిని పిలుస్తాడు, ఇకపై ఎవరిని పిలవకుండా ఉండుగాక అని యోగాగ్నిలో తన శరీరాన్ని పావకం చేసింది.